వాక్యాన్ని ధ్యానం చేసుకోక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయము నీ వాక్యమును ధ్యానం చేస్తుంటాడుగా, నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి, మాకు దీవెన కర్మగా ఆశీర్వాద కర్మగా ఉండునట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అతి వినంత బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి నెల్లూరులో ఆర్ఎస్ పాల్ అని నాకు ఒక మంచి స్నేహితుడు ఉండేటువంటి వాడు. తను సాఫ్ట్వేరు, హార్డ్వేరు, తర్వాత ఇంకా కంప్యూటర్ కు సంబంధించినటువంటి కోర్సెస్ ని అనేకమైనటువంటి టీచ్ చేయగలడు. యాక్చువల్ గా తను నాకు జూన్ మాసంలో వచ్చి నాకు హెల్ప్ చేస్తాను అని కమిట్మెంట్ ఇచ్చాడు. జూన్ మాసంలో నేను వస్తాను, 10 డేస్ అక్కడే ఉండి నేను ఏదైనా కంప్యూటర్ కోర్సు సంబంధించినవి నేను నేర్పిస్తాను, నాకు హిందీ కూడా వచ్చు అని చెప్పి నాకు యాక్చువల్ గా మాటిచ్చాడు. బట్ అనుకోని రీతిగా 2 డేస్ బ్రేక్, ఎవరొస్తాడే నా వయసే, 2 డేస్ బ్రేక్ తనకి హై బీపీని కొంచెం నెగ్లెక్ట్ చేయడం వలన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. రైట్ కుడి చెయ్యి కుడి కాలు పడిపోయిందని విన్నాను. తను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. నిజంగా అది నాకు చాలా బాధ కలిగించేటువంటి విషయం. కాబట్టి మీ ప్రార్థనలో నా స్నేహితుడు ఆర్ఎస్ పాల్ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయానికి వద్దాం. మరి గత వారంలో మనము అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 9 అధ్యాయాలు సగభాగం వరకు మనం ముగించుకున్నాము. 1 నుంచి 18 వచనాల వరకు నేను గత వారంలో మీకు కొన్ని విషయాలను జ్ఞాపకం చేశాను. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. జస్ట్ ఒకసారి నేను రీకలెక్ట్ చేసి తర్వాత 19వ వచనం నుంచి నేను వెళ్తాను. ఒక అపోస్తలుడికి ఉండేటువంటి హక్కులను పౌలు ఉపయోగించుకుంటున్నాడు, అది మనం చూస్తున్నాం. అందుకే వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకనంటే పౌలే ఉన్న అపోస్తలుడా, పౌలు ప్రభుత్వ పాటు తిరిగాడా, పౌలు ప్రభుత్వ పాటు పరిచయం చేశారా అని కొందరు మాట్లాడుకుంటున్నారు. కొందరు ఈ విధంగా పౌలుని విమర్శిస్తున్నారు. అందుకని 9:3 అంటాడు, నన్ను విమర్శించే వారికి నేను చెప్పు సమాధానం ఇదే అన్నాడు. ఏంటా సమాధానం? నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా, ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా, ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినను, మీ మట్టుకైన కొరింథీయులారా మీ వద్దకు వచ్చింది ఎవరు, మీకు సువార్తను ప్రకటించింది ఎవరు, అక్కడ సంఘమును స్థాపించింది ఎవరు, 1.5 సంవత్సరం 6 నెలలు అక్కడే ఉండి ప్రయాసపడి కష్టపడి మీ చేత తన్నులు తిని అవమానాలు నుండి నిలబడి సువార్తను ప్రకటించి మీకు ఒక నాయకుణ్ణి ఏర్పాటు చేసి సంఘమును సిద్ధపరిచి వచ్చినటువంటి వాడను నేను కాదా, నా పనికి ఫలము మీరందరూ కాదా, మీ అందరికీ నా కనీసం ఇతరుల విషయం పక్కన పెట్టండి, కనీసం మీ వరకైనా నేను అపోస్తలను కానా, ఏం నేను ప్రభువుని చూడలేదా అని పౌలు వాళ్ళని చాలా నేరుగా ప్రశ్నిస్తూ అపోస్తలుడుగా తనకున్నటువంటి హక్కును తను రుజువుపరుచుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. బహుశా ఈ సందర్భం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆ క్రింద వచనాలు చదివితే బహుశా మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా సరే పౌలికి మనం కానుక పంపిద్దాం అని అంటే మిగిలిన వాళ్ళు అసలు పౌలు ఎవరు, పౌలు మనం ఎందుకు పంపించాలి, ఏదన్నా ఉంటే ఎరుశలేముల వాళ్ళకి పంపించాలేమో అని మాట్లాడారేమో, అందుకోసమే ఆ కాంటెక్స్ట్ వచ్చి ఉంటుంది. అందుకోసమే ఇంకా కిందంతా కూడా పౌలు దాని గురించే మాట్లాడుకొని వస్తాడు. ఎవరైనా సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేస్తాడా? అలా ఎవరు చేయరు కదా. ద్రాక్ష తోట వేసి ఎవరైనా దాని ఫలం తినకుండా ఉంటారా? అలా ఎవరు ఉండరు కదా. అట్ ద సేమ్ టైం దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? కళ్ళముద్ర కూర్చున్న యుద్ధ మూతికి చిక్కము పెట్టవద్దని ధర్మశాస్త్రంలో చెప్పబడ్డం లేదా? కాబట్టి ఒక సేవకుడు కష్టపడి మందిరంలో పరిచర్య చేస్తున్నప్పుడు అతడు ఆ విధముగానే అంటే ఆ సంఘము ద్వారానే అతడు పోషించబడాలి కదా. ఆ సంఘము అతన్ని పోషించవలసిన బాధ్యత ఉంది కదా అనేటువంటి విషయాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఈవెన్ 13వ వచనంలో కూడా, ఆలయ కృత్యములు జరిగించు వారు ఆలయం వలన జీవనము చేయుచున్నారని, బలిపీఠము వద్ద కనిపెట్టుకుని ఉండి వారు బలిపీఠముతో పాలివారని మీరు ఎరుగరా. అలాగనన సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలని ప్రభువు నియమించి ఉన్నాడు. అది ప్రభువు నియమించినటువంటి కట్టడ. ఎవరైతే దేవుని మందిరములో దేవుని సంఘములో సేవకులుగా ఉండి పరిచర్య చేస్తూ ఉన్నారో వారు మూతికి చిక్కము పెట్టవద్దు. లెట్ దెమ్ ఈట్, వాళ్ళు తినాలి. నాకు నేను పరిచర్యకు వచ్చినటువంటి ప్రారంభ దినాల్లో నాకు అంటే ఆంధ్రాలో ఉన్నప్పుడు చాలా మంది కానుకిచ్చేవాళ్ళు, బ్రదర్ నేను పరిచర్యకు వాడండి, బ్రదర్ మీరు చిన్నపిల్లలు పరిచర్య చేస్తున్నారు కదా దానికి వాడండి, బ్రదర్ మీరు ఎవరసలు పరిచర్య చేస్తున్నారు కదా మీరు దానికి వాడండి అని కానుకిచ్చేవాళ్ళు. సో నేను ఆ పరిచర్యకి దాన్ని అలా ఉపయోగించేవాడిని. నాకు అత్యంత ప్రేమైన ఒక అంకుల్ ఉండేవాడు, తను ప్రతి నెల పిలిచి నా చేతిలో కానుక పెట్టి ఆయన స్పెసిఫిక్ గా ఏమనేవాడంటే, బ్రదర్ నువ్వు దీన్ని పరిచర్యకు ఉపయోగించబోకు అనేవాడు. అదేంటి అంకుల్, అందరు కూడా పరిచర్యకు ఉపయోగించమని కానుకిస్తారు, మరి మీరేంటి పరిచర్యకు ఉపయోగించొద్దు అని అంటున్నారు. ఆయన స్పెసిఫిక్ గా చెప్పేవాడు, నువ్వు పరిచర్యకు ఉపయోగిస్తే నేను ఒప్పుకో నీ డబ్బులు నేను అనేవాడు. మరి ఏం చేయాలి అంకుల్ అంటే, ఈ డబ్బుల్ని నీ భార్యా బిడ్డల కోసం ఖర్చు పెట్టు, వెళ్తూ వెళ్తూ నీ భార్యకి ఏదైనా తీసుకొని వెళ్ళు. అందరూ పరిచర్యకి మనిస్తారు, పరిచర్యకు వాడితో బాగుంది, బట్ ఒక భర్తగా నీ భార్యకి ఏదైనా తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత నీకుంది, ఒక తండ్రిగా నీ బిడ్డలకి ఏదైనా తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత నీకుంది అని నాకు స్పెసిఫిక్ గా చెప్పి, దీన్ని కేవలం నువ్వు ఇంట్లో అవసరాలకి వాడు, ఇంట్లో అవసరాలకి వాడు అని చెప్పి అనేవాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా అంకుల్ యొక్క ఆలోచన విధానము అది చాలా డిఫరెంట్ గా ఉండేది అందరితో పాటు. ప్లస్ అది నేను కూడా నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడింది. ఈరోజు నేను కూడా ఎవరికైనా సేవకుడికి కానుకిస్తే నేను ఖచ్చితంగా, బ్రదర్ దీన్ని నీ కుటుంబ పోషణ కోసం ఉపయోగించుకో, అందరూ పరిచర్యకి కుటుంబ పోషణకి ఇవ్వాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ అందరూ సహజంగా దీన్ని పరిచర్యకు ఉపయోగించండి పరిచర్యకు ఉపయోగించండి అని అంటారు. అందరూ పరిచర్యకు ఉపయోగించండి అంటారే కానీ, అరే ఈ సేవకుడు ఎలా పోషించబడతాడు అని చాలా మందికి ఆలోచన ఉండదు, ఆలోచన ఉండదు. అది అంకుల్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అందుకోసం నేను ఒకరు ఎవరైనా సేవకుడు కూడా కానికిస్తే నేనే చెప్తాను, బ్రదర్ దీన్ని నీ భార్యా బిడ్డల కోసం ఖర్చు పెట్టు, నీ భార్యకి ఏదైనా కొనుక్కొని తీసుకొని వెళ్ళు, నీ బిడ్డలకి ఏదైనా వస్తువులకు తీసుకొని వెళ్ళు అని చెప్పి ఇవ్వడం నేను కూడా నేర్చుకున్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారు, ఎందుకంటే సేవకుడు కూడా పోషించబడాలి, తన కుటుంబం పోషించబడాలి. అయితే జాగ్రత్త గమనించండి, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. ఓకేనా, ఆలయ కృత్యములు జరిగించు వారు ఆలయం వలన జీవనము చేయుదురని, బలిపీఠం వద్ద కనిపెట్టుకుని వారు బలిపీఠంతో పాలివారైనారు మీరు ఎరగరా. అలాగున సువార్త ప్రచురించు వారు సువార్త వల్ల జీవింపవల్లని ప్రభువు నియమించి ఉన్నాడు. ఈ మాట మనం స్పెసిఫిక్ గా అంటే ప్రతి సేవకుడు అర్థం చేసుకోవాలి, విశ్వాసి కూడా అర్థం చేసుకోవాలి. అదేంటి, ఒక సేవకుడు తన దగ్గరకు వస్తున్నటువంటి ఆ కానుకను లేకపోతే విశ్వాసులు ఇస్తున్నటువంటి కానుకను తాను జీవించడానికి తన కుటుంబ పోషణ నిమిత్తం ఉపయోగించుకుంటే తప్పులేదు, కానీ దానితో ఆస్తిపాస్తులు కూడగట్టుకోవడం అనేటువంటిది తప్పు. దట్ ఈజ్ నాట్ బిబ్లికల్. ఒక సేవకుడు మీకు అర్థమవుతూ ఉంటుంది, ఎందుకంటే దాని వారి యొక్క ఫలములను బట్టి ఆ చెత్త ఏంటో మనకు అర్థమవుతుంది. వాళ్ళు పొలాలు భూములు తర్వాత స్థలాలు కొనుక్కుంటూ వాళ్ళు లగ్జరీస్ గా బ్రతుకుతున్నారంటే అలాంటి వారి దగ్గర మీరు విత్తనాలను విత్తద్దు, అలాంటి వారి దగ్గర మీరు విత్తనాల్ని విత్తద్దు. ఒక సేవకుడు నిజంగా నిజాయితీగా పరిచర్య చేస్తూ తన కుటుంబ పోషణ కోసం ఉపయోగించుకుంటుంటే అలాంటి వ్యక్తికి మీరు కూడా సహాయం చేయండి, అది తప్పు కాదు. అలాంటి వాళ్ళు మనం చాలాసార్లు మన దగ్గర ఉన్నారు, మన దగ్గర అందరు వెల్ సెటిల్డ్ అనుకోవద్దు. ఇంకా గ్రామాల్లో పల్లెటూరుల్లో నిజాయితీగా నమ్మకంగా సేవ చేస్తూ ఎంతో మంది కనీసం ఒక పూట కూడా తినడానికి తినలేక ఇబ్బంది పడుతున్నటువంటి పేద సేవకులు అందరూ ఉన్నారు. అలాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఏదన్నా ఒక పెద్ద కానుక మీరు ఇవ్వాలనుకున్నప్పుడు, సహజంగా ఏం చేస్తారు, పెద్ద సంఘంలో ఇస్తారు. ఎందుకని, పెద్ద సంఘంలో ఇస్తే అక్కడ మీ పేరు చదువుతారు, మీ పేరు అక్కడ లిఖించబడుతుంది, మీకు పబ్లిసిటీ వస్తుంది. ఒక చిన్న మారుమూల సంఘంలో ఇస్తే మీకు పెద్ద పేరు రాదు, మీ పబ్లిసిటీ రాదు, మీ పేరు పాంప్లెట్లు వేయరు కదండి. సో అందుకోసం మనం చాలాసార్లు పబ్లిసిటీ కోసం చేస్తూ ఉంటాం, కానీ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎవరైతే సువార్త పరిచర్య చేస్తున్నారో వారు ఆ సువార్త పరిచర్య వలన జీవించడం అనేటువంటిది అది వారి హక్కు, సో క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి నేను దీన్ని జస్ట్ అలా మీకు రివిజన్ చేశాను అంతే. నేను వాస్తవానికి ఈ రోజు మీతో 19వ వచనం నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. అక్కడ పౌలు ఏమంటున్నాడంటే చూడండి, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం నుంచి, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని, యూదులను సంపాదించుకుంటకు యూదులకు యూదుని వలే ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని సంపాదించుకుంటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిని వలే ఉంటిని, దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రము లేని వాడిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలే ఉంటిని, బలహీనులను సంపాదించుకుంటకు బలహీనులకు బలహీనుడనై తిని, ఏ విధము చేత నిన్ను కొందరిని రక్షింపవలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగములు ఒక మిషనరీకి చాలా చక్కగా సూట్ అవుతాయి, పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, పౌలు తనకున్నటువంటి స్వతంత్రతను గురించి మాట్లాడుతున్నాడు. పౌలు స్వతంత్రుడు. ఆత్మ సంబంధమైన విషయంలో, లోక సంబంధమైన బంధముల నుండి, పాపము నుండి అతడు స్వతంత్రుడు. ఆర్థికంగా కూడా అతడు స్వతంత్రుడే. అతడు ఎవరికీ అచ్చి ఉండలేదు, ఎవరి మీద ఆధారపడలేదు. తను జీవించుటకు అతనే సంపాదించుకున్నాడు. అతడు ఏ మనుషుడికి కూడా దాసుడిగా ఉండలేదు. అయితే పౌలు తనకు తానే తన స్వాతంత్రమును వదులుకొని ప్రతి ఒక్కరికి నేను దాసుడయ్యాను అని చెప్పుకుంటున్నాడు. అతడు ఇతరులకు ఒక దాసుడు అగుట వలన క్రీస్తునందు విశ్వాసం ఉంచటానికి వారిని తీసుకుని రావడానికి వీలవుతుందని నమ్మాడు. మొదట పౌలు క్రీస్తుకు దాసుడయ్యాడు, తర్వాత బోధించు పని చేసేటప్పుడు తనకు తానే ఇతరులకు దాసుడుగా చేసుకున్నాడు. ఎందుకనంటే ఏ విధము చేతనైనను ఎక్కువ మందిని క్రీస్తు కొరకు సంపాదించుకుంటు ఆ విధంగా పౌలు మార్చుకున్నాడు. ఇది మీకు అర్థం కావడానికి మన ఇండియన్ చర్చ్ హిస్టరీలో జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. రాబర్ట్ డీన్ నోబ్లీ అనేటువంటి ఒక మిషనరీ గారు తను తమిళనాడు ప్రాంతంలో మిషనరీ పరిచర్య చేయడానికి, ఐ థింక్ ఇది 15వ సెంచరీలో అనుకుంటాను, అనేటువంటి రాబర్ట్ డీన్ నోబ్లీ అనేటువంటి ఆయన భారతదేశానికి తమిళనాడు ప్రాంతానికి మిషనరీ పరిచర్య చేయడానికి వచ్చాడు. ఆయన వచ్చే సమయానికి చాలా మంది విశ్వాసులు అప్పటికే ఉన్నారని తనకు అర్థమైంది. కానీ ఈ విశ్వాసులందరూ కూడా ఎక్కడున్నారంటే ఊరి వెలుపలకు వెలివేయబడినటువంటి దళితులు, తృణీకరించబడినటువంటి వారి మధ్యలో సంఘాలు ఉన్నాయి, అక్కడ పరిచయం జరుగుతుంది, అక్కడ విశ్వాసులు ఉన్నారు. కానీ గ్రామం లోపల లేరు. ఎందుకంటే ఈ గ్రామం లోపలంతా కూడా అగ్రవర్ణాల వారు ఉన్నారు. కాబట్టి రాబర్ట్ డీన్ నోబుల్ ఏమనుకున్నాడనంటే, నేను వీళ్ళందరూ వచ్చిన మిషనరీలందరూ వీళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నారు, కానీ గ్రామం లోపల ఎవరు వర్క్ చేయడం లేదు, సో లెట్ మీ గో ఇన్ టు ద టౌన్. నేను విలేజ్ లోపలికి వెళ్ళనివ్వండి, పట్టణం లోపలికి వెళ్ళనివ్వండి, వీళ్ళతో కలిసి నేను ఉండి వీళ్ళకి పరిచయం చేస్తాను అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. అయితే తను లోనికి వచ్చి వాళ్ళ మధ్యలో ఉండడానికి స్థానిక ప్రజలు ఇష్టపడలేదు. దానికి గల కారణం ఏంటంటే, ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఆవు మాంసం తింటారు, బీఫ్ తింటారు, సో కాబట్టి అగ్రవర్ణాల వాళ్ళు వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడలేదు. రెండోది వాళ్ళ వస్త్రధారణ వేరు, వీళ్ళ వస్త్రధారణ వేరు. వాళ్ళ ఆహారపు అలవాట్లు వేరు, వీళ్ళు ఆహారపు అలవాట్లు వేరు. సో కాబట్టి ఇలాంటి సమయంలో ఈ సేవకుడు ఏం చేశారంటే, నేను వీళ్ళ మధ్యలో నిలబడి వీళ్ళకు సువార్తను ప్రకటించాలి అంటే, వీళ్ళను ప్రభు కొరకు సంపాదించాలి అనంటే, ముందు వీళ్ళలో నేను కూడా ఒకడినవ్వాలి అని తీర్మానం చేసుకున్నాడు. సో కాబట్టి ఈ సేవకుడు ఏం చేశారంటే, తన కోటును తీసి పడేసి, తన టైని తీసి పడేసి, తన బూట్లు తీసి పడేసి, తన సూటును తీసి పడేసి, అతడు కూడా కాషాయ వస్త్రాల్ని ధరించుకున్నాడు. కాషాయ వస్త్రాల్ని ధరించుకోవడం ద్వారా అతను పాపం చేశాడా? లేదు, పాపం చేయలేదు. అతని ఉద్దేశం వేరు. ఏ విధము చేతనైనా వీళ్ళందరినీ కూడా ప్రభు కొరకు సంపాదించుకోవాలి. సో ఈయన ఇప్పుడు గ్రామం లోపల పరిచర్య చేయడానికి, పిల్లల మధ్యలో పరిచర్య చేయడానికి ఏమనుకున్నాడంటే, సహజంగా మన భారతీయులు ఏ ఉపయోగిస్తారు, దేవాలయంలో గంటను ఉపయోగిస్తారు. ఈయన కూడా ఒక గంట పట్టుకున్నాడు. గంట పట్టుకొని ఆ గంట కొడుతూ రోడ్ల మీద వెళ్ళేవాడు. ఈ కాషాయ వస్త్రాలు వేసుకొని గంట కొడుతూ రోడ్ల మీద వెళ్తే కొంతమంది పిల్లలు వచ్చి ఆయన దగ్గర కూర్చునే వాళ్ళు. ఆ పిల్లలందరూ అతని చుట్టూరు వచ్చేవాళ్ళు, ఏంటి ఇలా జరుగుతున్నాడని. అప్పుడు ఆ పిల్లలందరికీ కలకండా పంచిపెట్టేవాడు. అప్పట్లో చాక్లెట్లు లేవు కదా, కలకండా పంచిపెట్టేవాడు. వాళ్ళందరూ కూడా కలకండా పంచిపెట్టిన తర్వాత కూర్చునేవాడు. తర్వాత చిన్నగా వాళ్ళకి దేవుని ప్రేమను ప్రకటించాడు. వాళ్ళందరికీ చెప్పాడు, మీకోసం నాకు మాంసాహారం తినడం ఇష్టమే, కానీ నా నోటిని నేను బంధించుకుంటున్నాను, నేను నా స్వతంత్రతను వదులుకుంటున్నాను, తినేటువంటి స్వతంత్రం నాకుంది, తినకూడదు అని చెప్పే హక్కు మీకు లేదు, బట్ అయినప్పటికీ నా స్వాతంత్రమును నేను వదులుకుంటున్నాను అని చెప్పి అతను మాంసాహారం తినడం మానేశాడు. అగ్రవర్ణాల వారికి ఏదైతే ఇబ్బందికరంగా ఉందో వాటన్నిటిని తీసి పక్కన పెట్టేశాడు. తను ఒక సామాన్యమైనటువంటి ఒక సాధువుగా, ఒక సాధువుగా, ఒక భారతీయుడిగా వాళ్ళని చేరుకున్నాడు. చిన్నగా వాళ్ళ భాషను నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు, భాష నేర్చుకున్నాడు. వాళ్ళ భాషలో వాళ్ళకి, వాళ్లకు నచ్చినటువంటి వస్త్రధారణలో, వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి రక్షణ సువార్తను ప్రకటించి, ఈ విధము చేత నేను కొందరిని ప్రభు కొరకు నేను సంపాదించుకుంటాను అని అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, యూదులకు యూదుడు వలె ఉన్నాడు, అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యుల వలె ఉన్నాడు, గ్రీకు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రీకు ప్రజల వలె ఉన్నాడు, ధర్మశాస్త్రమునకు లోబడిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు తాను కూడా ధర్మశాస్త్రమునకు లోబడిన వాడుగా ఉన్నాడు. అందుకోసమే అపోస్తల కార్యంలో ఐ థింక్ 26 అధ్యాయంలో అనుకుంటా మనం చూస్తాము, అపోస్తలైనటువంటి పౌలు మూడో మిషనరీ ప్రయాణాన్ని ముగించుకొని తను ఎరుషలేముకి వచ్చినప్పుడు యాకోబు ఒక సలహా ఇస్తాడు, బ్రదర్ ఇక్కడికి ఈ పస్కా పండుగ సమయంలో అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చున్నారు, వాళ్ళందరూ కూడా నిన్ను గుర్తుపడతారు, వాళ్ళందరూ కూడా నిన్ను గుర్తుపడతారు. నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, ఎందుకంటే దాని వలన నువ్వు భవిష్యత్తులో మరలా వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించడానికి వీలుండదు. వాళ్ళు నిన్ను యూదుడు కాదు అని అనుకుంటున్నారు, యూదా మతానికి నువ్వు ద్రోహం చేసావు అనుకుంటున్నారు, నువ్వు కాదు అని రుజువు చేసుకోవడానికి, ఇదిగో ఈ నా సహోదరులను తీసుకొని నువ్వు రేపు దేవాలయంలోనికి వెళ్ళి నువ్వు శవం చేయించుకో. సో దాని వలన నువ్వు ఇంకా యూదుడవే, నువ్వు యూదా మతాన్ని అనుసరిస్తున్నావని, యూదా మతానికి గౌరవిస్తున్నావని చెప్పి ప్రజలు అర్థం చేసుకుంటారు అని యాకోబు సలహా ఇస్తే, వెంటనే పౌలు వెళ్లి ధర్మశాస్త్రమునకు లోబడిన వారి నిమిత్తము తాను కూడా ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాణిగా రుజువు చేసుకోవడం కోసం అక్కడ తన తలనీలాలను అర్పించాడు. ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా చేశాడు? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వాస్తవానికి సున్నతి కలిగినటువంటి వాడు సున్నతి పోగొట్టుకోవలసిన అవసరం లేదు, సున్నతి లేనటువంటి వాడు సున్నతి పొందుకోవలసిన అవసరం లేదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వానికి సున్నతితో ఏమాత్రం సంబంధము లేదని బోధించినటువంటి ఇదే పౌలు, తిమోతి తన తల్లి యూదురాలని, తన తండ్రి గ్రీకు వాడని తెలుసుకొని తిమోతికి సున్నతి దగ్గరుండి సున్నతి చేయించాడు. అంటే తిమోతి, ఇప్పుడు పౌలు ఇతరులకు ఆచారాలు పాటించవద్దని చెప్పి మీరు ఆచారాలని, వీళ్ళు అతను మాత్రం ఆచారాలని పాటించాడా? కాదు కాదు, పౌలు తనతో పాటు తిమోతిని మిషనరీ పరిచర్యకు తీసుకుని వెళ్ళడానికి రెండో మిషనరీ పరిచర్య ప్రయాణంలో తీర్మానం చేసుకున్నాడు అతను కూడా తనతో రావాలని. పౌలు ఎక్కడికి వెళ్ళినా తన వాడుక ఏంటి, మొట్టమొదటిగా మొట్టమొదటిగా సబ్బాతు దినమున అతను సమాజ మందిరమునకు వెళ్లి అక్కడ సువార్తను ప్రకటించి అటు తర్వాత అన్యుల దగ్గరకు వచ్చేవాడు. సో ఇప్పుడు తిమోతి తనతో పాటు ఉన్నాడు కాబట్టి తిమోతి యూదుల దగ్గరకు వెళ్లేటప్పుడు యూదులకు సువార్త ప్రకటించవలసిన అవసరత వచ్చినప్పుడు, అట్ ద సేమ్ టైం ప్రారంభ దినాల్లో అనేక మంది విశ్వాసులు యూదులే కాబట్టి వాళ్ళకి సువార్త ప్రకటించేటువంటి క్రమంలో తిమోతికి సున్నతి అనేటువంటిది అడ్డు కాకూడదు, అంతేకాని సున్నతిని ఆచరించాలి అనేటువంటిది పౌలు నియమం కాదు, అది కట్టడ కాదు. ఎందుకని ఇదే పౌలు చెప్పాడు, సున్నతి వలన మీరు ప్రత్యేకంగా పొందుకున్నది ఏమీ లేదు, సున్నతి పొందుకోకపోవడం వలన ప్రత్యేకంగా వదులుకున్నది ఏమీ లేదు. ఇలా చెప్పినటువంటి పౌలే తిమోతికి దగ్గరుండి సున్నతి చేయించాడు. ఎందుకని, ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వారిని సంపాదించుకోవడానికి, అది రేపు తిమోతికి అడ్డు కాకుండా ఉండడానికి. ఏయ్, సున్నతి లేనటువంటి వాడివి నువ్వు మాకు చెప్తావా అని యూదులు తన్ని అబ్జెక్ట్ చేయకుండా నిమిత్తము. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పౌలుకున్నటువంటి తృష్ణ, సువార్త పట్ల తనుకున్నటువంటి తృష్ణ, కోరిక, డిజైర్, ప్యాషన్, 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 ప్యాషన్. ఏ విధము చేతనైనను కొందరిని నా ప్రభు కొరకు సంపాదించుకోవాలి. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఈరోజు ఇలాంటి తృష్ణ మనకు ఉన్నదా? క్రీస్తును గూర్చినటువంటి, సువార్తను గూర్చినటువంటి తృష్ణ. చిన్న మాట చెప్తాను నేను, ఒకడికి దేవుడు అంటే భయం లేదు, ఒకడికి దేవుడు ఎవరో తెలియదు, ఒకనికి దేవుడు ఎవరో తెలియదు, వాక్యం తెలియదు. అలాంటి వ్యక్తి యేసు ప్రభుని గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ దూషిస్తూ ఉంటే ఏ విధము చేతనైనను వానిని సంపాదించుకోవాలన్న తృష్ణ మనలో ఉంటుందా? వానితో పోరాడి వాణ్ణి గెలవాలి అన్న తృష్ణ మనలో ఉంటుందా? ఎందుకంటే ఈరోజు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇదే మనకు కనబడుతుంది, ఆరా తెలుసుకుందాం, పడగొట్టి మీసాలు మెలేసి ఛాలెంజ్, నేను రుజువు చేస్తా. ఎందుకు వీళ్ళందరూ డిబేట్లకు వెళ్తున్నారు? అసలు ముందుగా డిబేట్లకు వెళ్ళే వాళ్ళని చూడడం మానేసేయండి. వాదించి ఎవరైనా ఒక వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించగలరా? కానీ ప్రేమ చూపించి సంపాదించగలరా? వాదించే పని అయితే యేసు ప్రభు ఆ రోజు యూదుల్ని, ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని, సద్దుకాయల్ని, పరిసయ్యుల్ని ముందు కూర్చోబెట్టి వై డు యూ వాంట్ టు క్రూసిఫై మీ, క్రూసిఫై, క్రూసిఫై, క్రూసిఫై అని అరుస్తున్నారు. ఇక్కడ పిలాతు చెప్తున్నాడు, ఇతరులు ఏ నేరము నాకు కనబడట్లేదని, మరి మీరెవరు నన్ను క్రూసిఫై చెప్పడానికి? నేను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడాను, రా రండి, ధర్మశాస్త్రం తీసుకోండి, కూర్చోండి, మాట్లాడదాం. 12 సంవత్సరాల వయసులోనే యేసు ప్రభు దేవాలయంలో కూర్చొని సంఘ పెద్దలతో, దేవాలయపు పెద్దలతో ఆయన మాట్లాడినటువంటి వ్యక్తి, ఆయన వేస్తున్నటువంటి ప్రశ్నలకు, వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు ఆయన చెప్తున్న జవాబులకు ఆయన జ్ఞానమును చూసి 12 సంవత్సరాల వయసులోనే ఇతరులు ఆశ్చర్యపోయారు. అలాంటి వ్యక్తి 33.5 సంవత్సరాల వయసులో సద్దూకేలతో, పరిస్థితులతో యూదా ధర్మశాస్త్రం గురించి మీకు ఏం తెలుసు అని చెప్పి కూర్చొని మాట్లాడలేడా, వాదించలేడా, డిబేట్ చేయలేడా? ఈరోజు మన వాళ్ళు డిబేట్లకని చెప్పి వెళ్ళి వాళ్ళ విషయాలన్నింటినీ కూడా ఏలెత్తి చూపిస్తూ, బురద జల్లుతూ, మమ్మల్ని అంటే మాకు కోపం రాదా అని మీరు అంటున్నారే, అసలు ముందు మాట్లాడింది ఎవరు? ముందు మాట్లాడింది ఎవరు? లేస్తే వేదాల్లో ఉన్నటువంటి క్రీస్తు, వేదాలన్నింటినీ చదివేసి నేర్చేసుకొని, ఇదిగో చూడు మీ వేదాల్లో కూడా క్రీస్తు ఉన్నాడని ముందు ప్రకటించింది మీరు కాదా? ముందు వాళ్ళని రచ్చగొట్టింది మీరు కాదా? అసలు వేదాల్లో క్రీస్తు ఉన్నాడా? అసలు క్రీస్తు ఉంటే, నువ్వు వేదాల్లో క్రీస్తు ఉంటే మరి నీ చర్చిలో నువ్వు ఎందుకు వేదాలు చెప్పడం లేదు? నిజంగా వేదాల్లో క్రీస్తు ఉన్నాడు నువ్వు అన్ని అనుకున్నట్లయితే, నమ్మినట్లయితే మరి నీ సంఘంలో నువ్వు వేదాల గురించి కూడా మాట్లాడు, నీ సంఘంలో వేదాల గురించి చెప్పు, ఎందుకు చెప్పడం లేదు నువ్వు? ఆలోచించేయండి, యేసు ప్రభు నిన్ను ఎన్నుకున్నది దేని కొరకు? బైబిల్లో ఉన్న క్రీస్తుని ప్రకటించడానికి, లేకపోతే వేదాల్లో ఉన్న క్రీస్తుని ప్రకటించడానికి? నువ్వు వేదాల్లో ఉన్న క్రీస్తుని నేను ప్రకటించి ఒక వ్యక్తిని సంపాదించుకుంటాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఒక వ్యక్తిని సంపాదించుకున్న విషయమే, కానీ 99 మందిని పోగొట్టుకుంటున్నావు, 99 మందిని పోగొట్టుకుంటున్నావు. క్రీస్తునందు ప్రేమటువంటి తెలుమిళ్ళారా, నీవు నేను ఎన్నుకోవడం మరింది వేదాల్లో ఉన్న క్రీస్తును ప్రకటించడానికి కాదు, బైబిల్లో ఉన్న క్రీస్తును ప్రకటించడానికి. ఇతరుల దేవుళ్లను, అంటే వాళ్ళు దేవుళ్ళుగా అనుకున్నటువంటి వారిని, వాళ్ళు దేవతలుగా అనుకున్నటువంటి వారిని దూషించడానికి కాదు, వారిలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపడానికి కాదు. అందుకాదు నువ్వు ఎన్నుకోనబడింది, అందుకోసం కాదు నువ్వు పిలువబడింది, నీ క్రీస్తులో ఉన్న ప్రత్యేకతను ప్రకటించు నిమిత్తమే. చీకట్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పదే పదే నువ్వు చీకట్లో ఉన్నారా, నువ్వు చీకట్లో ఉన్నారా, నువ్వు చీకట్లో ఉన్నారని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వెలుగులో ఉన్నావన్న సంగతిని వాడికి చూపిస్తే ఆటోమేటిక్ గా వాడికే అర్థమవుతుంది, అరే వాడు వెలుగులో ఉన్నాడు, నేను చీకట్లో ఉన్నానని. వాడికే వాడు వెలుగులోనికి రావడానికి ఇష్టపడతాడు, అలా వచ్చేవాడు నిలబడతాడు. నువ్వు వాడికి వెళ్ళి ప్రతిసారి నువ్వు పాపివి, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు చేసేదంత విగ్రహారాధన, నువ్వు చేసేదంత అది ఇది అని అంటే వాడికి కోపం వస్తుంది. ఇప్పుడు నీ యేసు ప్రభు గురించి ఏదంటే నీకు కోపం రాదా? నిజమే బ్రదర్ నువ్వు అనేది అని చెప్పి యాక్సెప్ట్ చేస్తావా? లేదు కదా, నీకు కోపం వస్తుంది కదా. మరి వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ దేవతలు అంటే వాళ్ళకు కూడా కోపం రాదా? వాళ్ళు మనుషులు కాదా? క్రీస్తునందు ప్రేమని దేవుని బిడ్డలారా, ఏ విధము చేతనే నువ్వు ఒకరిని సంపాదించుకోవాలన్న తృష్ణం అనుకుండాలి, కానీ ఏ విధము చేతన నువ్వు ఒకరిని పోగొట్టుకునేటువంటి తృష్ణం అనుకుండకూడదు. ఈరోజు పోగొట్టుకుంటున్నారు వీళ్ళ ఆవేశాలు, వీళ్ళ రోషాలు, వీళ్ళ తొడగొట్టడాలు, వీళ్ళ మీసాల మీద వేయడాలు, ఛాలెంజ్లు చేయడాలు, వాళ్ళకి అర్థం కావడం లేదు. పోగొట్టుకుంటున్నారు. ఈరోజు ఈరోజు ఎవరైతే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో, వాళ్ళకంటే బహుభయంకరమైన వ్యక్తి కాదా? ఈరోజు ఏ వ్యక్తి గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నామో, ఈ పౌలు, వాళ్ళకంటే కఠినాత్ముడు కాదా? వాళ్ళకంటే క్రూరుడు కాదా? వీళ్ళని డిబేట్లో కూర్చొని మాట్లాడుతున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు, కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? స్త్రీలను, పిల్లలను అని కూడా చూడకుండా జిట్టు పట్టుకొని వీధుల్లోనికి లాక్కొని వచ్చి ఇష్టానుసారంగా కొరడాలతో కొట్టి వాళ్ళని చంపి కొందరిని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశాడు. ఇది చెప్పుకోవడానికి అంతగా ఎఫెక్టివ్గా లేదు. జిట్టు పట్టుకొని ఈదుల్లోకి లాక్కొని వచ్చాడు కొట్టి, బట్ లిటరల్ గా ప్రాక్టికల్ గా దాన్ని ఊహించండి ఒకసారి. ఒక స్త్రీని జుట్టు పట్టుకొని వీధుల్లోనికి లాక్కొని వచ్చి కాళ్ళతో ఎగిరి తన్ని వాళ్ళని తీసుకుని వెళ్ళి చెరసాల్లో బంధించాడు. ప్రధాన యాజకులు అతనికి ఆ హక్కును కల్పించారు. ఆ సమయంలో అతడు ఒక సన్హేంద్రియన్ సభలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సభ్యుడిగా ఉన్నాడు. మరి ఏం చేసింది సంఘం ఆ రోజు? పౌలు పిలిచి డిబేట్కి కూర్చోబెట్టిందా? నో, పౌలు కొరకు ప్రార్థన చేసింది, కన్నీరు కార్చింది, మొర్రపెట్టింది. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ కన్నీటికి ప్రతిఫలంగా అపోస్తలుడైన పౌలు ప్రభు యొద్దకు వచ్చాడు. ఈరోజు ఎవరైతే క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారో, నేను వాళ్ళ పేర్లు చెప్పడం లేదు, మీకు తెలుసు, క్రైస్తవులుగా ఉండి, ఒకప్పుడు క్రైస్తవులుగా ఉండి విడిచిపెట్టే లోపేనల గురించి మనం మాట్లాడడంలా, ఈ లలిత్ కుమార్ గాని, కరుణాకర్ సుగుణ గాని, లేదా హమారా ప్రసాద్ గాని, వీళ్ళందరూ కూడా క్రైస్తవులుగా ఉండి క్రీస్తుని అమ్మేసుకొని యూదా ఇస్కరియోతుల వలె అమ్మేసుకొని వీళ్ళు వెనక్కి వెళ్ళినటువంటి వాళ్ళు, వీళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. బట్ ఎవరైతే హైందవులుగా ఉండి ప్రభువుని దూషిస్తున్నారో, ప్రభువుని అయితే ఈ బైబిల్ని ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళని చూస్తే నీకు రోషం రావడం కాదు, వాళ్ళని చూస్తే నీకు పౌరుషం రావడం కాదు, వాళ్ళని చూస్తే నీకు జాలి కలగాలి. నశించిపోతున్న ఆత్మ, నశించిపోతున్న ఆత్మ. వాళ్ళు ఏదో అంటున్నారని మనలు కూడా వాళ్ళకి పేర్లు పెట్టేస్తున్నారు, అడ్డిచ్చుకి బాబా అని, ఆ బాబా ఈ బాబా అని. వాడు తప్పు చేశాడు, నువ్వు కూడా తప్పు చేస్తేట. వాడిని అగౌరవంగా మాట్లాడు, కన్ను మాత్రం గౌరవంగా మాట్లాడు. అతడు నిన్ను అమర్యాదగా పలకరించాడు, కన్ను మాత్రం మర్యాదగా పలకరించు. క్రీస్తు ప్రేమను చూపించు. ఆ వ్యక్తి కొరకు నిజం, ఆ వ్యక్తి పట్ల నీకు నిజంగా భారం ఉంటే, ఆ వ్యక్తి ఆ వ్యక్తి అనేటువంటి మాటలు నీ మనోభావాలను దెబ్బతీస్తూ ఉంటే, నీకు రోషం పుట్టిస్తూ ఉంటే, మోకాల్లో వంగు. ఆ వ్యక్తి కొరకు కన్నీరు కార్చు. ఈరోజు సంఘం అంతా ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే, అపోస్తలుడైన పౌలు వలె ఆ వ్యక్తి నిలబడ్డా. క్రీస్తునందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు తృష్ణ ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనను ఒకరిని సంపాదించుకోవాలని అతడు వారి వలె, యూదులకు యూదులు వలె, గ్రీకులకు గ్రీకు వలె, ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వారికి ధర్మశాస్త్రము లోబడినటువంటి వానిగా, ధర్మశాస్త్రము లోబడినటువంటి వారికి ధర్మశాస్త్రము లోబడినటువంటి వానిగా అతడు ఆయా ప్రాంతాల్లో సువార్తను ప్రకటించి ప్రభు కొరకు అనేక మందిని సంపాదించాడు. ఏ విధము చేత నిన్ను కొందరు రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను, మరియు నేను సువార్తలో వారితో పాలివాడునవుటకై దాని కొరకే సమస్తమును చేయిచున్నాను. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను నేను? ఎందుకు నేను వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి గుండు కొట్టించుకున్నాను? ఎందుకు తిమోతిని తీసుకెళ్లి సున్నతి చేయించాను? ఎందుకు అంటే నా ఉద్దేశం కేవలము సువార్తను ప్రకటించటానికే, సువార్తను ప్రకటించటానికే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. ఆ విధముగా రాబర్ట్ డి నోబిలి అనేక మందిని ప్రభు కొరకు అగ్రవర్ణాల వారిని సంపాదించుకున్నాడు. వారికి వలె మార్పు చెంది, వారికి వలె మార్పు చెంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నేను మొట్టమొదటిగా అస్సాం రాష్ట్రానికి నేను మిషనరీగా వచ్చినప్పుడు నా స్నేహితుని ఇంటికి వెళ్ళాను. వాళ్ళు నాకు భోజనం ఏర్పాటు చేశారు. నా ముందు దాదాపు 5 కూరగిన్నెల్లో కూరబెట్టారు, ఒక కంచెలో అన్నం పెట్టారు వాళ్ళ ట్రెడిషనల్ ప్రకారంగా. నేను అడిగాను, ఈ కూర ఏంటి అని అన్నాను. అది పంది మాసం ఆకుకూర అన్నారు. మరి ఇదేంటి అన్నాను. ఇది పంది మాసం ఆలు అని అన్నారు. మరి ఇదేంటి అన్నాను. ఇది పంది మాసం ఫ్రై అన్నారు. మరి ఇదేంటి అన్నాను. ఇది పంది మాసం సూప్ అని అన్నారు. ఇది తప్ప వేరేది లేదా అన్నాను. మా ఇంటికి వచ్చిన అతిథులకి ఇది పెట్టడం మా సాంప్రదాయం అని అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మన ఆంధ్ర వాళ్ళ దృష్టిలో పంది అంటే అది మనిషి మలము తినేది, మనం లిటరల్ గా మాట్లాడుకోవాలంటే. కానీ ఇక్కడ వీళ్ళకి అది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. వచ్చలేడు, ఏం చేయాలి ఇప్పుడు? నేను నాకు అర్థం కాలేదు, చాలా కష్టంగా అనిపించింది. కానీ నేను వాళ్ళకి సువార్తను ప్రకటించడానికి వచ్చాను, వాళ్ళ మధ్యలోనికి వచ్చాను. వాళ్ళలో ఇప్పుడు ఒకళ్ళలాగా నేను కలవాలి, నేను ఉండాలి. ఇప్పుడు నేను నాకు ఇదొద్దు, నాకు కావాల్సింది మా ఆంధ్ర స్టైల్ ఫుడ్ మీరు తయారు చేసి పెట్టండి అంటే అక్కడ నాకు కుదరదు. కాబట్టి వాళ్ళు పెట్టింది నేను తినాలి. కాబట్టి నేనేం చేశానంటే కళ్ళు మూసుకొని ప్రతి ముక్క తినేటప్పుడు దిస్ ఈజ్ మటన్, ఇది మటను అని మనసులో ప్రిపేర్ అయ్యి నేను తినడం ప్రారంభించాను. కానీ వీళ్ళన్ని బ్యాంబూస్ హౌసెస్ కదా, కింద గచ్చు ఉండదు కదా, అవి కూడా అంత బ్యాంబూస్ కింద అంత ఓపెన్ ఉంటుంది, ఆ కింద అంత పందులు కట్టేసి ఉంటారు. సో ఆ పందులు కింద నుంచి ఏం చేస్తుంటాయంటే ఎవరైనా అన్నం తినేటప్పుడు అన్నకి మీద కింద పడుతుంటే అవి అరుస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని మటన్ అనుకున్నప్పటికీ కూడా కింద నుంచి అవి అరుస్తూ నాకు ఇండేట్గా ఏం జ్ఞాపకం చేస్తున్నావు అంటే ఒరే నువ్వు తినేది నన్నే రా అని జ్ఞాపకం చేస్తున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయాలి? క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, నాకు అదోనీరామ్ జెట్సన్ గుర్తొచ్చాడు. నాకైతే ఫ్రెష్ ది పెట్టారు. కానీ అదోనీరామ్ జెట్సన్ బర్మా దేశానికి మిషనరీగా వెళ్ళినప్పుడు, చిన్ కచిన్ అనేటువంటి రెండు ప్రాంతాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు, అక్కడ వాళ్ళు పెట్టేటువంటి ఆహారము 10 తర ముందు చనిపోయినటువంటి, కుళ్ళిపోయినటువంటి, దుర్వాసన వచ్చేటువంటి పంది మాసమును పెడితే అదోనీరామ్ జెట్సన్ అమెరికా బ్రెడ్లు, జామ్లు, బర్గర్లు తినేటువంటి వ్యక్తి అక్కడకు వచ్చి వాళ్ళు పెట్టింది తిని వాళ్ళలో ఒకటిగా కలిసి వాళ్ళకి సువార్తను ప్రకటించి వాళ్ళని ప్రభు కొరకు సంపాదించుకున్నాడు. అది గుర్తొచ్చింది. వెంటనే అదోనీరామ్ జడ్జ్ అని ఛాలెంజ్ గా తీసుకున్నాను. కష్టమైన తిన్నాను. రెండో రోజు కొంచెం ఇబ్బందిగా, మూడో రోజు కొంచెం ఇబ్బందిగా, నాలుగో రోజు కొంచెం, ఐదో రోజుకి పరిపూర్ణంగా అలవాటు అయిపోయింది. ఆ విధంగా నేను మిషనరీ పరిచయం మొదట్లో ప్రారంభించాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గానీ వాళ్ళు అదే పెడతారు, నేను నో చెప్పను. నేను వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈరోజు సారు మాలో ఒకడు, ఆ పదం వాళ్ళ నోట గుండా వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. సార్ మీరు మాలో ఒకరు సార్, మేము ఏం పెట్టినా గానీ మీరు ప్రేమతో తింటారు సార్, నో అని చెప్పరు సార్. నన్ను వాళ్ళలోనికి ఒకరిగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇంతకుముందు నేను కోట్ వేసుకునేవాడిని, బ్లేజర్ వేసుకునేవాడిని, ఇప్పుడు అత్యధిక శాతం దాన్ని మానేశాను. వీళ్ళ ట్రెడిషనల్ కోటే వేసుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా గాని, వీళ్ళు మెడలో వేసుకునేటువంటి దాన్నే వేసుకుంటున్నాను నేను. సో వాళ్ళేమనుకో, వాళ్ళు నన్ను వాళ్ళు ఒకళ్ళుగా స్వీకర్ చేశారు. సార్ మీరు మా మిస్సింగే సార్, అసలు మా మిస్సింగ్ లాగే ఉంటారు సార్ మీరు అని అంటారు. ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నాను? టు బికమ్ వన్ అమాంగ్ దెమ్. కొన్నిసార్లు మీరు చూస్తుంటారు నేను యవనస్తుల్లాగా స్పోర్ట్స్ అంతా స్పోర్ట్స్ స్టేటస్ పెడతా ఉంటాను. అక్కడ ఏం చేస్తున్నా నేను, యవనస్తులతో ఉన్నప్పుడు ఒక యవనస్తులా కలిసిపోతాను, వాళ్ళతో కలుస్తాను, ఆడతాను, పాడతాను, వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తాను. ఇప్పుడు యవనస్తులు అందరూ కూడా నన్ను భలే అడాప్ట్ చేసుకుంటారు. సార్ మీరు కూడా యూతే సార్, మీరు కూడా యూతే సార్. వాళ్ళు గేమ్స్ ఆడడానికి సార్ మీరు రండి సార్, మీరుంటే మాకు బాగుంటారు సార్ అని పిలుస్తారు. నేను వెళ్తా ఎందుకోసం తెలుసా, వాళ్ళందరినీ పరిచయం చేసుకోవడానికి. వాళ్ళతో కలిసి ఆడతా ఎందుకోసం తెలుసా, వాళ్ళందరినీ పరిచయం చేసుకోవడానికి. ఆ విధంగా ఇప్పుడు యవనస్తులు అందరినీ పరిచయం చేసుకున్నా. ఇప్పుడు యవనస్తులు అందరినీ నేను పట్టుకోవాలంటే వాళ్ళు నా క్యాంపస్ లో జరిగే ఏదైనా ప్రోగ్రాంకి తీసుకొని రావాలి. ఏదన్నా ఒక ప్రోగ్రాంకి తీసుకొని రావాలంటే అరే మీకు సువార్తను ప్రకటిస్తాను రండి రా, ఇరుగుచి కూర్చోని అంటే వాళ్ళు వస్తారా? రారు. ఇప్పుడు నేను ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెడుతున్నాను మీ అందరి కోసం రండి అంటే వస్తారు. ఇక ట్రైబల్స్ కదా, వీళ్ళు చాలా మంది పోలీస్ జాబుల కోసం ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు దానికోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు, కానీ వీళ్ళు చదువుకోవడానికి ప్రత్యేకంగా వీళ్ళు వెళ్ళి కోర్సులకు ఎక్కడ జాయిన్ అవ్వడం ఏమి ఉండదు. అలా పోలీస్ ట్రైనింగ్కి ఎవరైనా సరే ట్రైనింగ్ ఇవ్వగలిగినటువంటి వాళ్ళు, హిందీ వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడటువంటి సబ్జెక్ట్స్ తీసుకుని ప్రిపేర్ అవ్వ చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రైబల్స్ అందరినీ పిలిచి, నా ఆశ వీళ్ళందరినీ యవనసులందరినీ పిలిచి, అరే అబ్బాయి నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను అంటే ఎడ్యుకేషన్ పరంగా, మీరు మార్నింగ్ ప్రాక్టీస్ రన్నింగ్ అన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఎగ్జామ్ ప్రిపరేషన్ కి నేను ట్రైనింగ్ ఇస్తా, మీరు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు, ఫ్రీగా నేను మీకు చదివిస్తా, రండి వచ్చి మీరు చదువుకోండి. అంటే మీకు అవకాశం లేదు కాబట్టి ఇక్కడ నేను మీకోసం పుస్తకాలన్నీ ఏర్పాటు చేస్తాను, రండి చదువుకోండి, మీరు ఉద్యోగాలు సంపాదించుకోండి, సంపాదించుకున్న తర్వాత మీ గ్రామానికి మీరు ఏదైనా చేయండి చాలు, నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ గ్రామానికి మీరు ఏదైనా చేయండి, మీ సమాజానికి మీరు ఏదైనా చేయండి, మీ ప్రజల పక్షాన మీరు నిలబడండి అని వాళ్ళకి చెప్పాలనే ఆశ. కానీ మనకేమో చదువు రాదు, చదువు చేద్దామంటే మరి ఎందుకో చదువు రానటువంటి ఈ వ్యక్తిని, మట్టి బుర్ర లాంటి వ్యక్తిని దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. నేను వచ్చి 3.5 సంవత్సరాలు అవుతుంది, మీకు తెలుసా 3.5 సంవత్సరాల్లో మహాయితి నేను 3 మాటలు నేర్చుకొని ఉంటాను, అస్సామీస్ మాటలు లేకపోతే వీళ్ళు మిస్సింగ్ మాటలు. అదేంటి సార్ అంటే ఏం చేయమంటారు, నాకున్న మతి మరుపు మామూలు మతి మరుపు కాదు, మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, అంత మతి మరుపు గాని నేను, అంత మతి మరుపు గాని నేను. అలాంటి వ్యక్తిని దేవుడు మరి ఎందుకు నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడో నాకైతే అర్థం కావట్లేదు. అప్పుడే ఇంట్లోకి వస్తాను, తాళం ఎక్కడో దగ్గర తాళం పెడతాను, తర్వాత వెన్నె బయటికి వెళ్ళాను కూడా గంట సేపు ఎత్తుకులాడతాను. మా ఆవిడ తెరుతుంది, ఇప్పుడే కదా నువ్వు లోపలికి వచ్చావు, అంతరికి తాళం ఎడబెట్టేసావు, ఏమో ఆ సెల్ ఫోన్కి ఏదో కాలిస్తే కనబడతా కాదు దాన్ని పట్టుకుంటున్నా, అంత మతి మరుపు నాకు. ఒకరోజు మా ఆవిడ్ని బైక్ ఎక్కించుకొని వెళ్తా ఉన్నాను, వెళ్ళేటువంటి దారిలో ఒక ట్రాక్టర్ అడ్డుంది, నేను తను దించి నువ్వు జస్ట్ ట్రాక్టర్ అటు పక్క దాటిన వట్టరా, నేను వెనక లైన్లో తిరుక్కొని అట్టొస్తాను, వచ్చి నేను ఎక్కించుకొని టౌన్లోకి వెళ్ళిపోదాం అన్నా. సో తను దిగి అటు ట్రాక్టర్ దాటుకొని అటువైపుకి వచ్చే సమయానికి నేను ఈ సందులోంచి తిరిగి వెళ్ళిపోయాను నేరుగా ఆల్మోస్ట్ బజార్ దగ్గరకు వెళ్ళిపోయాను. ఈ లోపల నా పక్కన వేరే భార్య భర్తలు ఇద్దరు కూడా బైక్ లో వెళ్తా ఉన్నారు. వాళ్ళని చూసి అప్పుడు నాకు నా భార్య గుర్తు వచ్చింది, అరే వెనకాల నా భార్యది, తను దాటి రమ్మన్నాను కదా, నేను తను వదిలిపెట్టి వచ్చేసానే అని అనుకోని నేను మళ్ళీ అక్కడి నుంచి వెనక తిరిగిస్తే ఈ అమ్మాయి నుంచొని ఏంది మా ఆయన ఈ సందు దాటడానికి ఎంతసేపు అని ఇంకా ఎదురు చూస్తాను, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. నేనే ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నాను. వెళ్ళిపి అక్కడ భార్యాభర్తలను బైక్ లో చూసి గుర్తొచ్చి మళ్ళీ అనొక్కొచ్చి నా భార్యని ఎక్కించుకెళ్ళాను. అంత మతిమరుపుగాను నేను. కానీ క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ కష్టపడుతూ ఉన్నాను, అందుకోసమే నాకు కొంతమంది సపోర్ట్ కావాలి వీళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి. నాకు చదువు రాదు, నేను మొద్దునే, ఏదో దేవుడు కృప చూపించాడు కాబట్టి దాంట్లో దీంట్లో చేరి చిన్నగా అటు ఇటు బండిని అతి కష్టం మీద లాక్కొని వస్తున్నాను. నేను అతి కష్టం మీద నేను లాక్కొని వస్తున్నాను, ఏదో ఎల్ఎల్బి చేస్తూ ఉన్నాను, ఏదో చదువుతూ ఉన్నాను. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, అందరికీ అన్ని విధాలుగా అనుకూలంగా ఒకరి వలె. నెల్లూరు ప్రాంతానికి ఒకసారి వచ్చినప్పుడు ఒక పెద్ద పాస్టర్స్ మీటింగ్ లో ఒక పాస్టర్ ఒక మాట అన్నాడు. సార్, నన్ను చూసి అందరూ ముందు, సార్కి పంది మాసం అంటే భలే ఇష్టం, పంది మాసాన్ని భలేదు అంటాడు అని అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు. అప్పుడు వాళ్ళకు ముందు ఒక మాట చెప్పాను, సార్ నాకు పంది మాసం ఇష్టమై తినడం లేదు సార్, కానీ పంది మాసాన్ని తినే ప్రజల్ని ఇష్టపడుతున్నాను సార్, వాళ్ళ కోసం తింటున్నాను నేను. నేను పంది మాసాన్ని ప్రేమించడంలా, కానీ పంది మాసం తినే ప్రజలను ప్రేమిస్తున్నా, వాళ్ళ కోసం తింటున్నా. నిజంగా నేను పంది మాసాన్ని ఇష్టపడే వ్యక్తినైతే, ప్రేమించే వ్యక్తినైతే, ఇదిగో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను తినాలా, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, ఆంధ్రాకి వచ్చినప్పుడు కూడా నేను దాన్ని ఎందుకు తిట్టుకున్నాక తినాలా, కానీ నేను తినట్లేదుగా. బయటకు వెళ్ళినప్పుడు, మిషనరీ పరిచయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం పెట్టే అది తింటాను నేను. చాలా మందికి కేవలం ఈ అడ్డంకుల వలన చాలా మంది రాలేరు తెలుసా. కొంతమందికి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, అబ్బా అక్కడ ఇది పెడతా, అబ్బా అట్టకి రావాలా కదా, వాళ్ళకి రావాలని ఆశ ఉంటుంది. అమ్మో అట్లయితే మేము రాలేమనే సార్ అంటే, వాళ్ళు చూడండి పరిచర్యకు రావాలని ఆసక్తి ఉంది, కానీ వాళ్ళ ఆహారపు అలవాటు వాళ్ళు ఏం చేస్తుంది, రానికుండా అడ్డుకట్ట వేస్తుంది, రానికుండా అడ్డుకట్ట వేస్తుంది. నాకు అది ఉండకూడదని నేను అనుకున్నాను, అది ఉండకూడదు అనుకున్నాను నేను. మణిపూర్కి వెళ్ళినప్పుడు కుక్క మాసం పెడితే కుక్క మాసం తిన్నాను, బర్మా వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళు పాము మాసం పెడితే పాము మాసం తిన్నాను నేను, గుడ్ల గోపం పెడితే గుడ్ల గోపం తిన్నాను నేను, నాగాలాండ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలుక మాసం పెడితే ఎలుకు మాసం తిన్నాను నేను. వాళ్ళకి ఎవరికి నో చెప్పలేదు నేను, అవన్నీ ఇష్టం ఉండి కాదు, మనకు అలవాటు ఉండి కాదు, కానీ వాళ్ళ సాంప్రదాయాల్ని గౌరవించి, వాళ్ళ ఇష్టాలని గౌరవించి, వాళ్ళ ఆహార పద్ధతుల్ని గౌరవించి, ఉద్దేశం ఏంటో ఏ విధము చేతనైనను వీళ్ళందరినీ కూడా ప్రభు కొరకు సంపాదించుకోవాలి. ఆ తృష్ణ, ఆ జీల్ ప్రభు కొరకు నీకు ఉన్నదా? అజీల్ ప్రభు కొరకు నీకున్నదా? క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, 24వ వచనం నుంచి అంటాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఎక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి, మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఏం చెప్తున్నాడు పౌలు ఇక్కడ? ఏదో ఒక రీతిగా మీ విశ్వాస జీవితంలో చిన్నగా నడుచుకుంటూ వచ్చేసేయండి, అందంలా పరిగెత్తండి అని అంటున్నాడు. రన్ ఫాస్ట్, రన్ క్విక్లీ. విశ్వాస జీవితంలో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకని సమయం చాలా కొంచెంగా ఉంది. 2000 సంవత్సరాల క్రితమే ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమన్నాడు? కాలము సమీపించి ఉన్నది, ద టైమ్ ఈస్ నియర్. 2 సంవత్సరాల క్రితమే ప్రభువు కాలము సమీపించి ఉన్నదని అంటే మరి ఇప్పుడు మనం ఏమనాలి? నేనంటాను కాలము అత్యంతగా సమీపించినది. అప్పుడు ద టైమ్ ఈస్ నియర్ అంటే ఇప్పుడు మనం ఏమనాలంటే ద టైమ్ ఈస్ జస్ట్ నియర్, ద జస్ట్ నియర్. అప్పుడే ప్రభు పరిగెత్తమంటే, అప్పుడే పౌలు పరిగెత్తమనంటే, ఇప్పుడు 2024వ సంవత్సరంలో జస్ట్ నియర్ గా ఉన్నప్పుడు ఇంకెంత వేగంగా మనం పరుగులు తీయాలి. సమయం లేదు మిత్రమా, ఇంకా ఆలోచన చేస్తున్నాం, ఇంకా ఆలోచన చేస్తాం, ఈసారి చూద్దాంలే, నెక్స్ట్ టైం చూద్దాంలే, ఇంకొకసారి వెళ్దాంలే, ఇంకొకసారి చేద్దాంలే. అసలు ఇంకొకసారికి నువ్వు ఉంటావా లేదన్న గ్యారంటీ నీకు లేదు. వచ్చే సంవత్సరం చూద్దాంలే అని నువ్వు అనుకుంటున్నావు, వచ్చే సంవత్సరానికి నువ్వు ఉంటావా లేదన్న గ్యారంటీ నీకు లేదు. సమయం లేదు, పరిగెత్తండి, వేగంగా పరిగెత్తండి.
హర్సన్ టేలర్ చైనా దేశానికి మిషనరీకి వెళ్ళినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా తిరిగి తిరిగి అలిసి ఒక్క వ్యక్తికి కూడా స్వార్త చెప్పలేక దిగులుగా వచ్చి ఒక అరుగు మీద కూర్చుంటాడు. ఆయన కూర్చున్న తర్వాత అక్కడికి ఒక బుద్ధిస్ట్ మోంక్ యవ్వనస్తుడు 24 సంవత్సరాలు ఉంటాయి వచ్చి అక్కడ దాని మీద దిగులుగా కూర్చుంటాడు. హర్సన్ టేలర్ ప్రభు నాకు పంపించిన ఆత్మీయమో అని అనుకుని సహోదరుతో మాట్లాడడానికి ప్రారంభించి ఎందుకంత దిగులుగా ఉన్నావు అంటే అతను ఇచ్చిన జవాబు ఏంటంటే ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద ట్రూత్, నేను సత్యం కోసం నేను విరుతుకులాడుతూ సత్యాన్ని కనుగొనలేక దిగులుగా ఉన్నాను అని అంటాడు. ఓ దేవుడు నాకు వచ్చిన అవకాశం అనుకుని హర్సన్ టేలర్ వెంటనే ఆ వ్యక్తికి సత్యాన్ని గురించి ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత ఆ వ్యక్తి యేసు ప్రభువు తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడు. అయితే అసలు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యవనస్తు బుద్ధిస్ట్ మూం కడుతాడు, సార్ మీకు ఈ సువార్త ఎప్పుడు తెలిసింది, ఈ సత్యం గురించి మీకు ఎప్పుడు తెలిసింది? ఈయన అన్నాడు, ఓ మా తాతల దగ్గర నుంచి, మా తాతల కాలం నుంచే మేము క్రైస్తవులం, మా తాతల కాలం నుంచే మేము క్రైస్తవులం, అప్పటి నుంచే మాకు తెలుసు. అప్పుడు ఈ యవనస్తుడు అన్నాడు, మీ తాతల కాలం నుంచే మీరు క్రైస్తవులైతే సత్యం మీ దగ్గరికి ఎప్పుడో వచ్చి ఉంటే ఇప్పుడు దాకా ఏం చేశారు సార్, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు సార్? మా తాతగారు సత్యం కోసం వెతికి కనుగొనలేక చనిపోయారు, మా నాన్నగారు సత్యం కోసం వెతికి కనుగొనలేక చనిపోయారు, ఈరోజు వాళ్ళిద్దరు నరకానికి వెళ్ళిపోతారు, దానికి గల కారణం నువ్వే సార్ అన్నాడంట. ఈయన బెత్తరపోయాడు, మీ తాత నరకానికి వెళ్ళక నేను కారణం ఏంది నాయన, మీ నాన్న నరకానికి వెళ్ళక నేను కారణం ఏంది నాయన, ఎస్ మీరే సార్, మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది సార్ సత్య సువార్త, మీరు ఎందుకు సార్ రాలేదు, వాళ్ళు వెతికి వెతికి చనిపోయారు సార్, ఈరోజు మీ దగ్గర రాకుండా నేను కూడా సత్యాన్ని తెలుసుకోలేకపోయేవాడిని అని అన్నాడు. నీ ఇంటి పక్కన ఉన్నారు ఇంకా సత్యాన్ని ఎరిగినటువంటి వారు, నీ బంధువుల్లో ఉన్నారు ఇంకా సత్యాన్ని ఎరిగినటువంటి వారు, నీ కుటుంబ సభ్యుల్లో ఉన్నారు ఇంకా సత్యాన్ని ఎరిగినటువంటి వారు, నువ్వు వాళ్ళతో అన్ని విషయాల గురించి మాట్లాడతావు, రాజకీయాల గురించి మాట్లాడతావు, సీరియల్ గురించి మాట్లాడతావు, సినిమాల గురించి మాట్లాడతావు, ఇరుగు పొరుగు వారి గురించి మాట్లాడతావు, బయట ఏదైనా జరిగితే దాని గురించి మాట్లాడతావు, కూరగాయల పెరుగుదల రేట్ల గురించి మాట్లాడతావు నువ్వు, కానీ సత్యం గురించి మాత్రం మాట్లాడడం లేదు, సత్యాన్ని మాత్రం నీ జీవితంలో చూపించడం లేదు. సమయం లేదు, రేపు అని అనుకోవద్దు, ఈ రోజు అనే సమయం నీకుండగానే పరిగెత్తు సువార్త పరిచర్య కోసం. మనందరం కూడా పరుగు పందెంలో ఉన్నాము, ఈవెన్నది మన విశ్వాస జీవితానికి కూడా సంబంధిస్తుంది. మన విశ్వాస జీవితంలో కూడా మనం పరుగు పందెంలో ఉన్నటువంటి వారము, మనం ముందుకు పరిగెత్తాలి. నీకు ఒక విషయం తెలుసా, సైకిల్ తొక్కుతున్నంత వరకు ముందు వాడు ముందుకెళ్తాడంట, సైకిల్ తొక్కడం ఆపేస్తే పడిపోతాడంట. పండు ఎదుగుతున్నంత కాలం అది మంచిగా ఉంటుంది, పండు ఎదగడం ఆగిపోతే ఇక కుళ్ళిపోవడం ప్రారంభమవుతుందంట. మన విశ్వాస జీవితంలో కూడా నువ్వు సైకిల్ తొక్కుతున్నట్టే నువ్వు ముందుకు పోతూనే ఉండాలి. నువ్వు ఆగి నిలబడ్డావా పడిపోతావు, నువ్వు ఎదుగుతూనే ఉండాలి ఆధ్యాత్మిక జీవితంలో. నువ్వు ఎదగడం ఆగిపోయావా దాన్ని కుళ్ళిపోవడం ప్రారంభమవుతావు. జాగ్రత్త, ప్రతి దినము నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూనే ఉండాలి, ప్రతి దినం నీ విశ్వాస జీవితంలో సువార్త పని నిమిత్తం నువ్వు పరిగెడుతూనే ఉండాలి. పౌలు అదే జ్ఞాపకం చేస్తున్నాడు, పరిగెత్తండి. ఎలా పరిగెత్తాలి? పరుగు పందెంలో అనేక మంది పరుగులు తీస్తారు, కానీ ఒకడే గెలుపు పొందుతాడు. కానీ ప్రతి ఒక్కరు ఎలా పరిగెడతారు? ప్రతి ఒక్కరు కూడా తానే గెలవాలి అన్నంత కసితో పరిగెడతారు. ఏ మనం ఎట్టో గెలుపొందాం, ఎట్టో మనకు ప్రైజ్ రాదు అని చెప్పి వాడు నిదానంగా పరిగెడతాడా? లేదు లేదు, ఎవరికి వాళ్ళ ప్రయత్నం చేస్తారు అత్యంత వేగంగా పరుగులు తీయడానికి, కానీ గెలిచేది ఒకడే. కానీ ప్రతి ఒక్కరు కూడా గెలవడం కోసమే పరిగెడతారు. సో పౌలు ఏం జ్ఞాపకం చేస్తున్నట్టు అదే జ్ఞాపకం చేస్తున్నాడు, మీరందరూ కూడా అలాగే ఎవరు గెలుస్తారన్న విషయాన్ని పక్కన పెట్టండి, మీరందరూ కూడా పరుగు పందెంలో గెలవాలన్నట్లుగా పరుగులు తీయండి. వాళ్ళు దేనికోసం పరిగెడుతున్నారండి? వాళ్ళు క్షయమగు కిరీటం కోసం పరిగెడతారు. క్షయమగు అంటే నశించిపోయేటువంటి, ఒక రోజుకి ఇదైపోయేటువంటి ఆ క్షయమగు కిరీటం కోసం వాళ్ళే అంత వేగంగా పరిగెడుతుంటే, అక్షయమైన కిరీటం కోసం పరిగెత్తేటువంటి మనము ఇంకెంత వేగంగా ఉండాలి? తర్వాత ఈ పరుగు పొందినటువంటి వాళ్ళు ఏం చేస్తారంట? మితముగా ఉంటారంట. అంటే వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు. వాళ్ళు ఏది పడితే అది తినరు, ఎందుకని వాళ్ళు వెయిట్ పెరిగిపోతారని, అప్పుడు పరిగెత్తడం కష్టమవుతుందని. వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు. సింగర్స్ ను చూడండి, సింగర్స్ కి నువ్వు కూలింగ్ వాటర్ ఇవ్వు తాగరు వాళ్ళు, వాళ్ళు ఏది పడితే అది ఇస్తే వాళ్ళు తినరు వాళ్ళు, ఎందుకని వాళ్ళు వాయిస్ దెబ్బతింటుందని, వాళ్ళ గొంతుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. పరువులు తీసేటువంటి వారు కూడా తమ తమ ఫిట్నెస్ ని కాపాడుకోవడం కోసం వాళ్ళు అన్ని విషయాల్లో వాళ్ళు ఇష్టానుసారంగా ఉండరు, మితముగా కొన్ని పాటిస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో అక్షయమైనటువంటి కిరీటాన్ని పొందుకోవడం కోసం అత్యంత వేగంగా పరిగెత్తేటువంటి నీవు కూడా కొన్నిట్లో మితముగా ఉండాలి. మితముగా ఉండాలి. నువ్వే కొన్ని ఆధ్యాత్మిక విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రదేశాలకి వెళ్తే నువ్వు శోధించబడుతూ అక్కడికి వెళ్తే ప్రమాదం అని అనుకుంటే అక్కడికి వెళ్లకుండా నువ్వు మితముగా ఉండాలి. నువ్వు వేసుకున్నటువంటి వస్త్రధారణ ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది, ఇతరులను శోధించే విధంగా ఉంటుందంటే నిన్ను నువ్వు మితము చేసుకొని నువ్వు ఆ వస్త్రధారణ పద్ధతిని మార్చుకోవాలి. నా ఇష్టం, నా వస్త్రధారణ నాకు నచ్చినట్టు వేసుకుంటా. నువ్వు నన్ను అనడానికి అని అనుకుంటే అది నీ ఇష్టమే, అది నీ మూర్ఖత్వమే, అది నీ అవివేకమే. కానీ కొందరిని సంపాదించుకుని నిమిత్తము, టు విన్ సమ్ సోల్స్, ఇఫ్ యు హ్యావ్ ఎ ప్యాషన్, ఇఫ్ యు హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ ద లాస్టింగ్ సోల్స్, అప్పుడు నువ్వు కొన్నిట్లో మితముగా ఉంటూ, మితముగా ఉండడం అంటే కొన్నిసార్లు అవసరమైతే నీ ఇష్టాన్ని చంపుకోవడం దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కోసం. అన్లెస్ అండ్ అంటిల్ యు కిల్ యువర్ విల్, యూ కెనాట్ ఫుల్ ఫుల్ఫిల్ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే కొన్ని సమయాల్లో నీ ఇష్టాన్ని చంపుకోవాలి. చాలా మందికి దేవుని పరిచర్య చాలా ఆసక్తి ఉంటుంది, కానీ వెళ్తే ఇదిగో అమ్మ అంత దూరం ఎవరు ప్రయాణం చేస్తారులే కదండి. ఇప్పుడు నా దగ్గరికి రావాలంటే 3 రోజులు ప్రయాణం చేయాలి, చాలా ఖర్చు, కొంచెం ఖర్చు అవుతుంది. నా దగ్గరికి రావాలంటే నువ్వు ట్రైన్లో రావాలంటేనే కనీసం రాను పోను 1,000-2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే కనీసం 3-2 టైర్స్ చేసుకుంటే, లేదు 3 టైర్స్ చేసుకుంటే 5,000. నా దగ్గరికి రావాలంటే స్లీపర్ రిజర్వేషన్ నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే 3 రోజులు కనీసం మీరు బాత్రూమ్ కూడా వెళ్ళలేరు. నార్త్ సైడ్ ట్రైన్ దాటితే అంతే దారుణంగా ఉంటాయి, కనీసం బాత్రూమ్ కూడా వెళ్ళలేరు జనాలు. సో కనీసం మినిమం ట్రైన్కి రావాలంటే 5,000, 3 టైర్ AC 2 టైర్ AC రావాలంటే ఇంకా 7,000. ఫ్లైట్కి రావాలంటే కనీసం ఒక 18,000 చేతిలో పక్కన పెట్టుకోవాల్సింది, రాను పోను. అమ్మో అంత ఖర్చు పెట్టుకో. కానీ అంతే ఖర్చు మనం వేరే ఇంకెక్కడ పెట్టడం లేదా? ఓ చాలా వాటికి పెడుతున్నాం, చాలా దగ్గర పెడుతున్నాం. కానీ పరిచర్యకు వచ్చే సమయానికి ఖర్చు పెట్టడానికి మాత్రం ఇక్కడ కష్టంగా ఉంటాం. మిగిలిన వాటన్నిట్లో మితముగా ఉండం, కానీ పరిచర్యకు ఖర్చు పెట్టాలనుకున్న విషయంలో మాత్రం అప్పుడు పొదుపుగా ఉంటాం, అప్పుడు మితముగా ఉంటాం. 2,000 రూపాయలు పెట్టి, 3,000 రూపాయలు పెట్టి జీన్సులు కొంటాం, 2,000 రూపాయలు పెట్టి చెప్పులు కొంటాం, అక్కడ మనం మితం పాటించాం. అది క్షయమైన వాటి కొరకే, కానీ అక్షయమైన కిరీటాన్ని పొందుకోవడం కోసం ఇక్కడ మాత్రం చాలా మితం పాటిస్తాం. ఇక్కడ ధారాళంగా ఖర్చు పెట్టే మనసు మనకు రాదు, ధారాళంగా ఖర్చు పెట్టే మనసు మనకు రాదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. చివరి మాట చదువుతున్నాను, నేను ముగిస్తున్నాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నాను. సో పౌలు ఇతరులకు చెప్పిన తర్వాత, ఎందుకని చెప్పడం చాలా సులభం, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టెల్ అదర్స్. నేను బల్లగుద్ది ప్రసంగం చేసే సమయం ప్రతిసారి ఇదే అనుకుంటాను, బా ఎదుటోళ్ళకి చెప్పడం భలే సులభమే, కానీ లిటరల్ గా మన విషయానికి ప్రాక్టికల్ గా చేసేటువంటి విషయానికి వచ్చే సమయానికి మాత్రం లెక్కలు మారిపోతాయి, అప్పుడు మనం అలా చేయలేము. నేను మీకు ఇప్పుడు బల్లగొద్ది ఎన్నో విషయాలు గట్టిగా చెప్తా ఉంటాను. నిజంగా ఒకటి అన్నిటి విషయంలో నేను పర్ఫెక్టా? నో నో, నేను నేర్చుకుంటున్నాను, ఇంకా నేను పడుతున్నా, నేను లేస్తున్నా. మీకు తెలుసా ఈ రోజు కూడా ఆధ్యాత్మిక జీవితంలో నేను పడుతూ ఉంటా లేస్తుంటా, పడుతూ ఉంటా లేస్తుంటా. నేనేం పర్ఫెక్ట్ గా నేను నిలబడి ఉండలేదు. అందుకోసం పౌలు అంటున్నాడు, ఒకరు ఇతరులకు ప్రకటించిన తర్వాత ఎక్కడ నేను భ్రష్టుడనైపోతానేమో, ఎక్కడ నేను ఇతరులను ప్రేమించునేమో, ఎక్కడ నేను ఇతరులను ద్వేషిస్తానేమో, ఎక్కడ నా శత్రువుల మీద పగబెట్టుకుంటానేమో అని చెప్పి నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. తాను నిలుచున్నాను, నన్ను తలంచుకుని వాడు తాను పడుకున్న నిమిత్తము జాగ్రత్తగా చూచుకొనవలేను కదా అంటే నిలవబడినటువంటి నీవు పడకపోవడానికి ఆస్కారం ఉంది. దావీదు కంటే గొప్పవాడువా నువ్వు? దావీదేమన్నాడు? నీ ధర్మశాస్త్రము నాకు అత్యంత ప్రియమైనటువంటిది అన్నాడు. నీ ధర్మశాస్త్రము చదువుతుంటే నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది అని అన్నాడు. మరి అలాంటి దావీదికి పదాజ్ఞల్లో ఏం రాయబడి ఉన్నదో తెలీదా? నీ పొరుగు వాని భార్యను ఆశించకూడదని తెలీదా? వ్యభిచరించకూడదన్న సత్యం తెలీదా? నరహత్య చేయకూడదన్న సత్యము తెలీదా? అన్నీ తెలుసు. కానీ ఒక సమయంలో తాను పడిపోయాడు, అబ్రహాము పడిపోయాడు, మోషే పడిపోయాడు. వీళ్ళందరూ పర్ఫెక్ట్ కాదు. వీళ్ళందరూ పర్ఫెక్ట్ అయితే, వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ అయితే అసలు యేసు ప్రభు లోకానికి రావాల్సిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో చూస్తున్న ప్రతి విశ్వాసి, ఈవెన్ అపోస్తలైన పౌలు సహా, అందరూ పడుతూ లేచినటువంటి వాళ్ళే. కాకపోతే భయంతో జాగ్రత్తగా ఉన్నారు. ఎక్కడ నేను భ్రష్టుడనైపోతానేమన్న భయంతో జాగ్రత్తగా ఉంటూ తమను తాము నలగొట్టుకున్నారు. కాబట్టి నువ్వు పడిపోయావని దిగులు పడిపోవద్దు, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావని దిగులు పడిపోవద్దు. కానీ లేచి నిలవబడ్డానికి ప్రయత్నం చేయి. పడిపోకముందు పడిపోకు నిమిత్తం జాగ్రత్తగా ఉంటూ నిన్ను నలగొట్టుకోవడానికి ప్రయత్నం చేయి. క్రీస్తునందుకు ప్రేమ దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను. ఉదయకాల సమయంలో విత్తబడిన మాటలు మన జీవితాల్లో ఫలించలాగన ప్రార్థన చేసుకుందాం. మరొకసారి చేరుచిన మీకు అందరికి కూడా ప్రభు నామన వందనాలు తెలియచేస్తూ తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. నెక్స్ట్ వీక్ మనం 10వ అధ్యాయం నుంచి ధ్యానం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.